ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.
ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పాదం మంత్రమూలం గురోర్వాక్యం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోకృపా మోక్షమూలం
భారతీయ సంస్కృతిలో గురువుకి అత్యున్నతమైన స్థానం ఉంది. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. గురువు అంటే అజ్ఞానందకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని ప్రసాదించేవాడని అర్థం. అంతేకాకుండా గుకారో గుణాతీత రుకారో రూపరహిత. కనుక గుణాతీతుడు రూపరహితుడు ఒక్క బ్రహ్మ మాత్రమే. కాబట్టి ఆ భగవంతుడే అసలైన గురువు. గురువు కోసం ఎక్కడో వెతకనక్కరలేదు, నీకు నీవే గురువు. మర్మమెరిగిన మరునిమిషంలో మనసే వారికి గురుడండి అని మన స్వామివారు ఒకనొక గురు పూర్ణిమ పర్వదినాన వారి ఉపన్యాసంలో బోధించారు. గురు పూర్ణిమకి అసలైన పేరు వ్యాస పూర్ణిమ అని, ఆ పూర్ణిమ రోజే వ్యాస భగవానుడు జన్మించాడని, అనంతమైన వేదాలను 4 భాగాలుగా విభజించినది, 18 పురాణాలను రచించినది ఈ పౌర్ణమి నాడే కనుక దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు వచ్చినట్లు స్వామి తెలిపారు. ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన పాత్రను వహించే గురువు భగవంతుని కన్నా ముందు పూజనీయుడు. సాక్షాత్తు భగవంతుడే అవతారం దాల్చి గురుస్థానంలో ఉండి మానవాళిని ఉద్ధరించిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. అటువంటి గురువుని పూజించటం భారతీయులు కర్తవ్యంగా భావించి ఆచరించటం మన సంస్కృతి సంప్రదాయాలుగా వచ్చాయి. శ్రోతలందరికీ తెలిసినట్లు రేపటి దినం మనందరం గురు పూర్ణిమ ఉత్సవాన్ని జరుపుకోనున్నాము. ఇటువంటి శుభ సందర్భంలో గురువుని గురించి అనేక విషయాలను మరలా మరలా స్మరించుకోవటం ఎంతో ఆనందదాయకం. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో ముందుగా కుప్పం వాస్తవ్యులు, అన్యదాశరణం నాస్తి అన్న గ్రంథం ద్వారా మనందరికీ సుపరిచితులు, స్వామి చిరకాల భక్తులు అయిన శ్రీమతి విజయకుమారి గారు సాయి సద్గురువు అన్న అంశం ద్వారా స్వామిని జగద్గురువుగా వర్ణిస్తూ గురు పూర్ణిమ విశిష్టతను వివరిస్తూ అందించిన వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు విందాం.
సాయిరామండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. అఖండ సచిదానంద సాయి సద్గురు చరణారవిందములకు భక్తిపూర్వక నమస్సమాంజలులు సమర్పిస్తూ స్వామి యొక్క వాక్యములను మీ అందరికీ అందించాలని మీరందరూ ఆనందిస్తారని ఎదురుచూస్తూ ప్రారంభిస్తున్నాం. అన్యథా శరణం నాస్తి తవేవ శరణం మమ. గురువుల గురించి ప్రభు మనకు ఎన్నో విషయాలను ఎంతో చక్కగా మనకు అందించారు. ఈరోజు గురు పూర్ణిమ రోజున గురువులను స్తుతించి, గురువులను స్మరించి వారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం అందించినందుకు ఇది జన్మ జన్మాంతర సుకృత పదంగా నేను అందుకుంటూ ఆనందిస్తున్నాను. గురు పూర్ణిమ యొక్క విశిష్టతను మనకు ప్రభు అందించిన కొన్ని విషయాలను వాటి ప్రాధాన్యతను మీకు అందించాలని ఆనందిస్తున్నాం. ఎందుకనగా గురువులు మనలను భగవంతుని వైపు దారి చూపించి, భగవంతుని దర్శింపజేసి జీవిత పరమార్థమను తెలిపి మన జీవితములను ధన్యం చేశారు. గురువు అనగా ప్రభు చక్కగా వివరించారు. గురువు ఆదర్శవంతుడు, ప్రియతముడు, సఖుడు, బంధు, మాతా పిత, గురువు దైవం అన్నారు. కాబట్టి గురువు ఒక మనకందరికీ అన్ని విధాల ఆదుకునేటటువంటి వాడే నిజమైన గురువు అని ప్రభు అన్నారు. ఒక గురువు ఎలాంటి వాడు అని అడిగితే స్వామన్నారు, గురువు శిల్పి లాంటివాడు అన్నారు. ఎందుకు శిల్పి లాంటివాడు అన్నారంటే, శిల్పి ఒక బండరాతిని తెచ్చి సజీవ శిల్పంగా మలిచినట్టు గురువు మన జీవితాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. వెంటనే స్వామి గురువు కంసాలి వంటి వాడు కూడాను అని అన్నారు. ఎందుకు అని అనగా, కంసాలి బంగారాన్ని తెచ్చి ఆభరణంగా చేసినట్టుగా గురువు మన జీవితములను చైతన్యవంతంగా రూపొందిస్తున్నారు. నిజంగా గురువుకు ప్రభు అందించినటువంటి అగ్రస్థానం, శ్రేష్టమైనటువంటి ఉత్తమోత్తమ స్థానం నిజంగా మన హృదయం పులకరిస్తుందన్నమాట. అంతేకాదు, తను ఆశ్రయించిన శిష్యులకు గురువు భక్తి మార్గములతో నడిపించి చక్కదిద్ది భగవత్ తత్వమును వివరించి ఆధ్యాత్మిక బాటలో నడిపించి ఆత్మజ్ఞాన పరిపూర్ణుడుగా రూపొందిస్తున్నాడు. అతనే నిజమైన గురువు అన్నారు ప్రభు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. కనుక ప్రతి వ్యక్తికి గురువు ఒక గైడ్ పోస్ట్ లాంటి వాడు, అనగా మార్గదర్శకుడు అన్నమాట. అంతేకాదు గురువు జ్యోతి వంటి వాడు అన్నారు. ఎందుకనగా గుకారో అంధకారస్య రుకారో తన్ నివారక అన్నారు. అనగా మన యొక్క అజ్ఞానమును రూపుమాపి మన యొక్క అజ్ఞానమును పారద్రోలి మనల్ని తరింపజేయవాడు గురువు. అంతేకాదు గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత కూడా అని అన్నారు. అనగా గురువు గుణాతీతుడు రూపరహితుడు అన్నారు. అనగా ఒక్కటిక్కడ మనం యోచించవలసింది ఏమంటే ఈ ఎన్ని గుణములు ఏ గురువు దగ్గర ఉన్నది అని ఆలోచించినప్పుడు మనకు తెలిసినటువంటి వ్యక్తి ఒకే ఒక్క గురువు అన్నమాట. అతనే సాయి గురుదేవుడు, మన పాలి భగవానుడు. మనం అనుకున్న గుణములన్నీ చక్కగా వారిలో అలా అలా ప్రతి భాగమందు ప్రతి ఒక్క రూపంలోన తేజంలోన నామంలోన ఆ గురువు అన్న స్థానానికి ఆయన ఎంత తగినవారుగా ఉన్నారు అంటే అది మనం చెప్పడానికి వీలే లేదన్నమాట. కాబట్టి ఈ గుణములన్నీ ఒక్క భగవంతుని అందే ఉండగలదు అని చెప్పటం వల్ల ఆ మన సాయి భగవాన్ని గురువుగా మనం ఆశ్రయించి సేవించి కొలిచి ధన్యులవుతున్నాం, ధన్యులయ్యాం కూడాను. ఇందులో ప్రభు ఒక చిన్న మాటను సెలవిచ్చారు. గురువు ఎలాంటి వాడుగా ఉండాలి అంటే శిష్యుల బాగోగులను శిష్యుల యొక్క అభివృద్ధి కొరకు శ్రమించి వారికి చక్కగా బోధనలు సలిపి వారిని రాజబాటలో నడిపించి వారిని తగిన స్థాయికి తెచ్చి తనంత గొప్పవాడిగా చేయాలనుకుంటాడు. అతడే నిజమైన గురువు అన్నారు ప్రభు. కాబట్టి మనం సాధారణంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని అంటుంటాం. కాని స్వామి అన్నారు మీరు గురువునే బ్రహ్మగా విష్ణువుగా మహేశ్వరునిగా మీరు పూజించటం అలవాటైపోయింది. అయితే అది సరికాదు. బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, మహేశ్వరుడే గురువు అని ప్రభు సెలవిస్తూ ఆ గురు యొక్క స్థానాన్ని అందించారంట. అయితే నేడు ప్రభు మన పాలి గురువై సద్గురువై జగద్గురువై మనలను ఆధ్యాత్మిక బాటలో నడిపి పరివర్తన గావించి పారమాట్టిక చింతనాపరులుగా మలిచి మనలను ఎంతో ఉత్తేజమైనటువంటి స్థితికి తీసుకుని వచ్చారనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చెప్పాలి. ఇందులో మన గురువు ఎలాంటి వారు అని ఒక్కసారి మనం యోచన చేసినప్పుడు సాక్షాత్ పరబ్రహ్మ సాయి గురువందన సత్య సాయి సాక్షాత్ పరబ్రహ్మ సాయి గురువందన సత్య సాయి గురుపదరంజన గురు పరమేశ గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ సద్గురు సాయి పర్తిపురీశ చరణ నమోస్తు తే సాయి మహేశ చరణ నమోస్తు తే సాయి మహేశ అని నాడు మన గొంతెత్తి కీర్తించి ఆనంద మహాసాగరంలో తీరియాడుతున్నామంటే నిజంగా అది మన యొక్క భాగ్య విశేషం. ఇలాంటి సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు మన సాయి గురుదేవుడు సర్వశక్తిమయుడు సర్వాతీతుడు. ఈ సర్వాతీతుడైన ప్రభు తమ బాల్యదశయందే ఒక గురువు యొక్క విశిష్టతను మనకు అందించారు. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అన్నారు. కాబట్టి ఈ దుస్తరమైనటువంటి భవసాగరాన్ని దాటడానికి గురువు తప్ప ఇంకెవరు చెయ్యలేరు. గురువు మనకొక పెద్ద పెన్నిధి సన్నిధి అని అన్నారు స్వామి. అలా చెబుతూ ఉత్తమోత్తమైన మహామహిమాన్వితమైన ఆ స్థానంలో గురువును అలంకరించటం నిజంగా చాలా సంతోషదాయకం అన్నమాట. గురువు సామాన్యుడు కాదు. సకల వేద శాస్త్ర పురాణ ప్రవీణుడు. శిష్యులను తనంత వారిగా తీర్చిదిద్దాలని సదా కోరుకునేటటువంటి వాడే నిజమైన గురువు అన్నాడు. ఈ గురు శిష్యుల సంబంధాన్ని స్వామి మరింత చక్కగా మనకు అందించారన్నమాట. గురువు ఎలాంటి వాడుగా ఉండాలి, ఆ గురువుకు ఎలాంటి వాడు శిష్యుడుగా ఉండాలి, ఆ గురు శిష్యులు ఇద్దరు అలాంటి వారుగా ఉన్నప్పుడే ఆ ప్రపంచ రీతి ఎలా ఉంటుందని చాలా చక్కగా వర్ణించారన్నమాట. పురుషోత్తముడైన కృష్ణుడు లాంటి గురువు, నరోత్తముడైన అర్జున్ లాంటి శిష్యుడు ఉండాలి, యోగేశ్వరుడైన కృష్ణుడు లాంటి గురువుకు ధనుర్ధారి అయిన అర్జునుడు శిష్యుడుగా ఉండాలి, విశ్వామిత్రుని లాంటి గురువు శ్రీరాముని లాంటి శిష్యుడు, సందీపుని లాంటి గురువు కృష్ణ పరమాత్మ లాంటి శిష్యుడు, రామకృష్ణ పరమహంస లాంటి గురువు వివేకానంద లాంటి శిష్యుడు, శంకరుల వారి వంటి గురువు పద్మపాదుని వంటి శిష్యుడు. ఇలా ఆనాడు గురు శిష్యులు ఉండటం చేతనే, గురు శిష్యులు కలిసి మెలసి మెలగటం వలనే విశ్వమంతా కళ్యాణకరమై శాంతి భద్రతలతో విరాజిల్లుందన్నమాట. పాలలో నీరు కలిసిపోయినట్టుగా వారి బంధం విడదీయని బంధంగా పవిత్ర బంధంగా నిలిచిపోయింది. అయితే నేడు మనం నిజంగా యోచన చేసినప్పుడు, ఈ గురు శిష్య సంబంధాలని మనం యోచించినప్పుడు అత్యంత శోచనీయమైనటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. దానికి కారణమేమిటి అని స్వామి చాలా చక్కగా చెప్పారన్నమాట. నేడు గురువులు బోధ గురువులుగా కాక బాధ గురువులుగా చలామణి అవుతున్నారు. గురుస్థానాన్ని అప్రతిష్ట పాలు చేసి అధోగతి పాలు చేస్తున్నారు. దీనికి కారణం డబ్బు 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 అన్నారు. చెవిలో మంత్రం, చేతిలో డబ్బు, పాద పూజలు, గ్రహ పూజలు అని చెప్పి లక్షలకు లక్షలు ప్రజల నుండి గుంజుకొని జలగల్లా పీల్చేస్తున్నారు. నన్నే పూజించాలి, నా నామమే జపించాలి అని బలవంతం చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి నల్లిలా నలిపేస్తున్నారని ప్రభు చెబుతుంటే నిజంగా ఎంతో బాధ కలిగిందన్నమాట. ఆనాటి ప్రేమ ఆప్యాయతలు ఈనాడు మచ్చుకైనా లేవు. ఎవరు నిజమైన గురువో తెలుసుకోలేక ప్రజలు సతమతమైపోతున్నారు. అయితే ఈ సతమతమవుతున్నటువంటి పరిస్థితులు, ఈనాటి ప్రజల ఆందోళనలో మన ప్రభు, మన సత్యసాయి సద్గురుదేవుడు, సాయి గురుదేవుడు జాతి మత భేదములను విస్మరించి సర్వులను ఒక్క ప్రేమ పందిరి కింద విశ్రమింపజేసి ప్రేమ అని ఒక్క ఆయుధముతో అందరినీ పాలించగా సర్వ మతస్థులు సాయి సద్గురునిలో వారి వారి ఇష్ట దైవములను దర్శించి కొలచి బ్రహ్మానంద సాగరములో తేలియాడుతున్నారు. నిజంగా ప్రభు వద్దన్నా చాలన్నా వినక వారి పాదాల చెంత వచ్చి వాలిపోతున్నారు. దీనికి కారణం ప్రభు అనంత ప్రేమ, ధర్మాచరణ, సత్యవాక్ పరిపాలన. అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మన ప్రభు తమ అవతార రహస్యాన్ని ఒక సందర్భంలో బయలుపరిచారన్నమాట. 1963 శ్రీవారి శరీరానికి పక్షవాతం వచ్చింది. 7 రోజులు యమయాతన అనుభవించారు. వారు బాధతో మూలుగుతుంటే మిద్ది మీద ఆ మూలుగు శబ్దం క్రిందికి వినిపించి భక్తులు శోక సముద్రంలో మునిగి పిచ్చెత్తిపోయారు. ఈ సంఘటన జరగక ముందే ప్రభు, గురు పూర్ణిమ నాడు నేను తప్పక దర్శనమిస్తానని సెలవిస్తే ఆ రహస్యమేమిటో, ఆ మాటలో ఉన్న మర్మమేమిటో మేము తెలుసుకోలేకపోయాం. అయితే గురు పూర్ణిమ రోజున భక్తులంతా గుండెలను అరిచేతిలో పెట్టుకుని కన్నీరు కారుస్తూ భయభ్రాంతులతో విచలితులై మందిరంలో స్వామి రాక కొరకై వేచియున్నారు. ప్రభువును కుర్జీలో కూర్చోబెట్టుని తీసుకువచ్చారు. అది చూడగానే నిజంగా అందరు గట్టిగా పసిపాపల ఏడవటం ప్రారంభించారు. కారణమేమిటో తెలుసా? ఎడమవైపు కాలు, చేయి, నోరు సొట్టబోయింది. తలకు గుడ్డ కట్టేశారు. ప్రభు ఎడమవైపు కాలు, చెయ్యి సొట్టపోవటమే కాక నోటిలో నుండి జుళ్ళు కారుతూ ఉంది. శ్యామసుందరుడు లాంటి ఆ మన ప్రభువును ఆ పరిస్థితిలో చూసేటప్పటికీ నిజంగా అందరికి గుండెలు బ్రద్దలైపోయింది. ఈ భీభిత్స ఆకారాన్ని తట్టుకోలేక అందరూ ఏడవటం ప్రారంభించి గట్టిగా ఏడవటం ప్రారంభించారు. అప్పుడు స్వామి అందరినీ చూస్తుంటే నిజంగా ఆయన ముఖంలో ఆ నిమిషంలో కలిగినటువంటి దయ, కరుణ, ఆప్యాయత ఇంత అంత అని చెప్పడానికి వీలు కాలేదు. మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఆ యొక్క చూస్తూ ఉంటే వెంటనే కస్తూరిని పిలిచారు. పక్కనే కస్తూరి గారు నిలుచుకొని ఉంటే కస్తూరి గారిని పిలిచి ఏమిటో చెప్పారు. ఆయన వెంటనే చెప్పారు, స్వామికి ఎలాంటి బాధ లేదు, ఏదో ఒక కారణంగా ఈ యొక్క దీన్ని పక్షవాతాన్ని తీసుకున్నారు, కాబట్టి మీరందరూ ఏడవకూడదు, గట్టిగా నిలబడాలి అని చెప్తున్నారని అన్నారు. కానీ తట్టుకోలేకపోయాం. వెంటనే కస్తూరి గారితో చెప్పారు, ఒక టంబ్లర్ లో నీళ్లు తీసుకుని రమ్మన్నారు. ఆయన తీసుకొచ్చి కుర్జీ పక్కలో పెట్టారన్నమాట. ప్రభు కుడి చేతిలో ఆ కొద్దిగా నీళ్లు తీసుకొని ఆ ఎడమ వైపు ప్రోక్షణం చేసుకున్నారు. ఇంకా నీళ్లు చల్లి పూర్తి కూడా కాలేదు, జింకలా లేచి కూర్చున్నారు. వెంటనే మైకు తెమ్మని చెప్పారు. మైకు ముందర కూర్చొని హాలంతా ఎగిరిపోయారు. ఆయన మాట్లాడుతుంటే నిజంగా భక్తులు ఆనంద సముద్రంతో చప్పట్లు కొడుతుంటే నింగి నేల ఏకమైపోయిందని చెప్పాలి. అంత ఆనందాన్ని ఇచ్చారన్నమాట. వెంటనే మాట్లాడుతూ, నేను చెప్పాను కదా దర్శనమిస్తానని, నా మాట ఎప్పుడూ వ్యర్థం కాదు, కానీ ఈ 7 రోజులు ఎందుకు ఇలా జరిగింది అనే దాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇందులో ఇదివరకు ఈ రహస్యాన్ని నేను ఎవరికీ చెప్పలేదు, ఈనాడు మీ ముందు పెడుతున్నాను అని అన్నారు. అంటూ భరద్వాజ మహర్షి ఒక యజ్ఞం చేయాలని అనుకున్నాడట. అనుకుని కైలాసానికి వెళ్లి శివపార్వతులను ఆహ్వానించాలి అనుకుని కైలాసానికి వెళ్లారట. కైలాసానికి వెళ్తే శివపార్వతులిద్దరూ ఆ యొక్క తాండవంలో మునిగిపోయి ఉన్నారు. ఆ నృత్యంలో ఎలా ఉన్నారంటే ఒడలు మరిచి తాండవం చేస్తున్నారు. ఈ భరద్వాజ మహర్షి కాసేపు కాచుకున్నాడు. కాచుకుంటే శివుడు గాని పార్వతి గాని అతని వైపు చూడలేదు. కాని అతనికి వెంటనే కోపం వచ్చింది. నేను మహర్షిని, నన్ను అశ్రద్ధ చేశారు, నా వైపు చూడలేదని అన్న కోపంతో వెనుతిరిగి వెళ్లిపోదామనుకుని ఒక వెనుకకు జరిగాడనమాట. వెనుకకు జరుగుతున్నట్టే ఎడం వైపు కాలు చేయి పడిపోయి ఆయన కింద పడిపోయాడు. కింద పడిన అతను అలా ఒళ్ళు మీద స్పృహ లేకుండా పడిపోయాడు. కానీ ఈ సంగతి పార్వతికి గాని శివునికి గాని తెలియదు అన్నమాట. తర్వాత తాండవం అంతా ముగిశాక చూస్తే ఆయన భరద్వాజ మహర్షి అలా పడి ఉంటే పార్వతి చాలా బాధపడింది. తల్లి కదా, ఆమె శక్తి స్వరూపిణి కదా, అయ్యో ఎందుకు ఈయన ఇలా అయిపోయాడు అని అనుకున్నప్పుడు అనగానే అప్పుడు శివుడు ఆ యొక్క తీర్థాన్ని తెచ్చి భరద్వాజ మహర్షిపై చల్లంగానే ప్రోక్షించగానే అతను లేచి కూర్చున్నాడు. కూర్చుంటే అప్పుడు శివుడు చెప్పాడట, ఇది కారణంతో చెయ్యాలనే జరిగింది. ఇది జరగడానికి కారణం ఏమంటే, నువ్వు 7 రోజులు ఒళ్ళు మీద స్పృహ లేకుండా పడిపోయావు కాబట్టి ఆ ఈ 7 రోజులు శక్తి ఆ యొక్క తపనను ఆ బాధను శక్తి భరిస్తుంది. అది ఈ దానికి కారణం. ఈ 7 రోజులు నా యొక్క శరీరం అనారోగ్యానికి గురి కావడానికి ముఖ్యమైన కారణం ఇది అని అన్నారు ప్రభు. తర్వాత ప్రభు చెప్తూ, ఆ యొక్క భరద్వాజ ఋషి గోత్రుణ్ణి నేను, ఆపస్తంభ సూత్రుణ్ణి నేను, ఈ గురు పూర్ణిమ నాడు మీకు ఇటువంటి యొక్క ఆనందమైన వార్తను మీకు అందించడానికి నేను ఎంతైనా సంతోషిస్తున్నానన్నారు. ఈ ఆపస్తంభ సూత్రుడు అని స్వామి మాట్లాడుతూ నా వైపు చూశారన్నమాట. కానీ నాకు అర్థం కాలేదు. ఏదో ఒక స్వామి ప్రతి కదలికలేను ఏదో ఒక రహస్యం, ఏదో ఒక మర్మం ఉండనే ఉంటుంది. తర్వాత నిదానంగా యోచన చేస్తే వెంటనే ఒక భరద్వాజ ఋషి అని అన్నమాట లోపలే పలుకుతూ ఉందన్నమాట. అప్పుడు ఈ యొక్క ఒక భజన్ను స్వామి అందించారన్నమాట. ఈశ్వరాంబా ప్రియనందనా రత్నాకర పురభూషణ, ఈశ్వరాంబా ప్రియనందన రత్నాకర పురభూషణ, అఖిల లోక రాజన పరమ పూజ పావన, అఖిల లోక రాజన పరమ పూజ పావన, ఆపస్తంభ సూత్రనా అంతరంగ రంగనా భరద్వాజ స గోత్రనా భవ్య నామా కీర్తనా భరద్వాజ స గోత్రనా భవ్య నామా కీర్తనా అని ఆ యొక్క భజన ఆనందాన్ని నేను ఎలా వర్ణించాలో నాకు తెలియలేదు. భగవంతునికి వెంటనే సాయి సద్గురు దేవునికి వెంటనే నా కృతజ్ఞతలు తెలిపించి వారికి నా యొక్క భక్తిపూర్వకమైనటువంటి భక్త్యాంజలులను అర్పించాను. ఈ గురు పూర్ణిమ నాడు ప్రభువుకు ఎలా మనం రుణపడి ఉన్నామో అది చెప్పడానికి సాధ్యమే లేదు. ప్రభు అంటుంటారు, స్వామి మీ రుణాన్ని ఎలా తీర్చుకునేది అని మేము ఎప్పుడైనా అడిగితే, ఈ రుణం తీరిపోతే ఎవరికి వారే ఏమైనా తీరే అయిపోతారు, మీరు మీరే మేమనే అయిపోతాను, ఈ రుణం తీరకూడదు, ఇది ఇలా జన్మ జన్మాంతరాలకు అలా సాగిపోతూనే ఉంటే మీరు నేను ఒక్కటిగా నిలబడి ఒక్కటిగా ఆనందించి ఒక్కటిగా ఆనందాన్ని మనం పంచుకోవడానికి వీలుంటుందన్నారు. కాబట్టి మనం భగవంతునికి ఎంతైనా రుణపడి ఉన్నామని అనుకుంటూ సర్వులను ప్రేమసాగరంలో ముంచెత్తిన సాయి గురుదేవునికి ప్రేమపూర్వక ప్రణతాంజలులు సమర్పిస్తూ నేను అంజలి ఘటిస్తున్నాను. సద్గురు సచ్చిదానంద సత్యసాయి మహారాజుకి జయ అంటూ ఈనాడు మన జయఘోషలు జలుపుతూ దిక్కు దిక్కున స్వామి యొక్క కీర్తిని ఖ్యాతిని స్వామి యొక్క ప్రేమను స్వామి అంటారు ఇంటింటా అని అంటే ఇంటింటా కాదు ఇంచి ఇంచిలోన అన్నారు. కాబట్టి అణువులోన ఘనము నుండి అణువు వరకు అణువు నుండి ఘనం వరకు మనం మన యొక్క సాయి గురుదేవుని మన సాయి భగవానుని యొక్క ప్రేమను చాటి మనం ఆ ప్రేమలో పులకితమైపోయి మన జీవితములు ధన్యం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆనందిస్తున్నాను.
ఎంతో విలువైన ఆనాటి మరుపురాని మధుర క్షణాలను మనందరితో పంచుకున్న శ్రీమతి విజయకుమారి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక ఇప్పుడు గురు పూర్ణిమ పండుగను పురస్కరించుకుని విశాఖపట్నం బాలవికాస్ చిన్నారుల చే రూపొందించబడిన శ్రీ గురుభ్యో నమః అన్న నాటికను మనం విందాం.
సత్యం సత్యం.
ఆ రాజు వస్తున్నాను. ఏంటి ఈ టైంలో వచ్చావు, ఎందుకంత విచారంగా ఉన్నావు?
ఈ రోజున తప్పేమీ లేకుండా క్లాస్ లో సార్ నన్ను తిట్టారు. ఆ సార్ కి చాలా కోపం ఎక్కువ, ఎప్పుడూ అందరినీ తిడుతూ ఉంటారు. ఆ సార్ అంటే నాకు అస్సలు నచ్చదురా.
తప్పురా, అలా అనకు. గురువుని గౌరవించాలి, పూజించాలి, వారేం చేసినా మన మంచికే.
గురువుని పూజించాలి గౌరవించాలి అంటున్నావు, ఏంటి గురువు గొప్పతనం?
మన రామాయణ భారత పురాణాల్లో గురువుని భగవంతునితో సమానంగా పూజించి గౌరవించారు.
గురువు దేవునితో సమానం అంటున్నావు కదా, గురువు యొక్క గొప్పతనాన్ని గురించి నాకు చెప్పవా, తెలుసుకుంటాను.
జాతస్య మరణం ధ్రువం, ఏనాటికైనా మనిషికి మరణం తప్పదు. ఈ నిజం మనందరికీ తెలుసు, కానీ కొందరు శరీరమే శాశ్వతమని భావించి ధన కనక వస్తు వాహనాల కోసం కీర్తి ప్రతిష్టల కోసం ప్రోకలాడుతూ నిరంతరం అసంతృప్తితో బాధపడే మానవులకు ఏది సత్యమో ఏది నిత్యమో ఏది శాశ్వతమో తెలియపరిచే నిజమైన ఆత్మతత్వాన్ని ప్రబోధించి భగవంతుని చేరుకోవడానికి మార్గాన్ని చెప్పినవారే నిజమైన గురువు.
సత్యం, గురువు యొక్క గొప్పతనాన్ని చాలా బాగా చెప్పావు. ప్రతి వ్యక్తికి మంచి మార్గంలో ఉన్నతమైన జీవితం గడపడానికి గురువు యొక్క మార్గదర్శకత్వం చాలా అవసరమని తెలుసుకున్నాను. మరి గురువుని గౌరవించి పూజించి సేవించి ధన్యులైన మహాపురుషులున్నారా సత్యం?
ఎందుకు లేరు? ఏకలవ్యుడు, పద్మపాదుడు, స్వామి వివేకానంద, వీరందరూ గురువుపై ఉన్న అచచ్చల విశ్వాసంతో లోకంలో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన మహనీయులు.
సత్యం, నాకు వారి గురుభక్తి గురించి తెలుసుకోవాలని ఉంది, వివరంగా చెప్పవా?
సరే చెప్తాను విను. ఏకలవ్యుడు ఒక కొండజాతివాడు. హస్తినాపురంలో కౌరవులకు పాండవులకు గురువు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని గొప్పతనం తెలుసుకుని అతని దగ్గర విద్యను అభ్యాసించాలనుకుంటాడు ఏకలవ్యుడు. ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థిస్తాడు.
అయ్యా గురువుగారు, దండాలండి దండాలు.
ఎవరునాయనా నువ్వు, ఇక్కడికెందుకొచ్చా?
నేను ఒక కొండజాతి వాడిని. ఈ హస్తినాపురానికి దగ్గరలో ఉన్న అడవిలో మా గూడెం ఉందండి. నాకు కూడా ఈ రాజకుమారులలే మీ దగ్గర విలువిద్య నేర్చుకోవాలనుంది. నా మీద కొంచెం దయుంచి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి స్వామి.
నేను శిష్యునిగా స్వీకరించలేను. నేను రాజకుమారులకి తప్ప మరెవరికి విలువిద్య నేర్పునని భీష్మ పితామహు యొక్క మాటిచ్చాను. ఇక్కడి నుండి వెళ్లిపో.
గురువుగారు, నేను మీ దగ్గర శిష్యునిగా చేరి విలువిద్య నేర్చుకోవాలని గంపెడంత ఆశతో వచ్చాను. దయచేసి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. గురువుగారు, గురువుగారు, మీరు నన్ను శిష్యునిగా స్వీకరించకపోయినా మీరే నా గురువు, మీరే నా గురువు.
ఏకలవ్యుడు ఎంతో బాధపడుతూ తన గూఢానికి వెళ్లి మనస, వాచ, కర్మణ ద్రోణాచార్యుడే తన గురువుగా భావించి అతని రూపంలో మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని ఆ విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యను అభ్యసించాడు. ఎంతో నైపుణ్యం గల విలుకాడుగా అయినాడు. ఒకసారి ద్రోణాచార్యుడు కౌరవ పాండవులతో అడవికి వెళ్లాడు. అక్కడ ఏకలవ్యుడు విలువిద్యను చూసి ఆశ్చర్యపోయాడు.
నాయనా, నీ పేరేమిటి? ఇంత చక్కని విలువిద్యను ఎవరి దగ్గర అభ్యసించావు? మీ గురువుగారు ఎవరు?
అయ్యా, నా పేరు ఏకలవ్యుడు. నా గురువు దైవం అంతా మీరే.
నేను నీకెప్పుడు విలువిద్య నేర్పాను?
రండి స్వామి, రండి. ఇదిగోండి మీ విగ్రహం. ఈ విగ్రహాన్నే గురువుగా విశ్వసించి ఈ విలువిద్యను అభ్యసించాను.
అర్జును కన్నా దీటైన విలువిద్యాపరుడు ఈ లోకంలో ఎవరూ ఉండరని అర్జునికి మాటిచ్చాను. నా మాటపై నేను నిలబడాలి. నాయనా, మరి మీ గురువుగారికి గురుదర్శనం ఇవ్వవా?
తప్పకుండా స్వామి, మీరడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను.
అయితే నీ కుడి చేతి బొటన వేలను నాకు గురుదర్శనిగా ఇవ్వు.
ఇదిగోండి స్వామి, స్వీకరించండి.
చూసావా రాజు, ద్రోణాచార్యుడు గురు దక్షిణ అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు తన కుడి చేతి బ్రొటన వేలును నరికి ఇచ్చాడు. ఇది అతల్లో గురువు పట్ల ఉన్న అచంచల భక్తి విశ్వాసాలకు ఒక పరీక్ష. అంతేకాదు, గురువుకు సేవ చేసిన వాడు ఎంతటి అజ్ఞాని, మందబుద్ధి కలవాడైనా గురువు యొక్క కృపా కటాక్షం వలన జ్ఞానవంతుడవుతాడు.
గురుసేవ చేసి జ్ఞానాన్ని పొందిన ఆ మహానీయుడు ఎవరు సత్యం?
పూర్వం ఆదిశంకరాచార్య శిష్యులలో ఒక శిష్యుని గురించి తెలుసుకుందాం.
సూర్యోదయం కావస్తుంది. నదికి వెళ్లి స్నానం చేసి పూజకు పూలు తేవాలి, ఆశ్రమం శుభ్రం చేయాలి, చాలా పనుంది. లేవండ్రా, లేవండి, సూర్యోదయమైంది.
లేస్తాంలేగానే నువ్వు ముందు నీ పని చూసుకో.
గురువుగారు, ఇవ్వండి పూజకు పూలు, నైవేద్యానికి ఫలాలు ఇక్కడ పెట్టానండి.
ఒరే, వీడికి పని పాటు తప్ప చదువుపై జాసు ఉండదురా.
వీడికి మందబుద్ధిరా, ఎంత చదివినా ఏమీ గుర్తుండవు. ఉట్టి ముద్దు వేదవ, ఎంతసేపు గురువుగారికి అది చేయాలి ఇది చేయాలి అంటూ ఉంటాడు.
పదండ్రా పదండి, ఈరోజు గురువుగారు కొత్త పాఠం చెబుతున్నారు.
అయ్యో, నది అవతలి ఒడ్డున గురుగారి బట్టలు ఉతికి ఆరబెట్టాని. ఈ నది ప్రవాహం ఒకేసారి పెరిగింది. ఈ నది ప్రవాహంలో గురుగారి బట్టలు కొట్టుకుపోతాయేమో, త్వరగా తేవాలి.
ఒరే మందబుద్ధి, నది జోరుగా ప్రవహిస్తుంది, కొట్టుకుపోతావు.
అంతా గురుగారిదే భారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః.
ఒరే చూసారా, వాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పద్మం పుడుతుంది.
దీనికి కారణం వాడికి గురువుగారిపై ఉన్న అచంచల భక్తి విశ్వాసాలు, సేవ చేయాలనే తపన కారణమేరా.
చూసారా, వాడి గురుభక్తి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గురుసేవ చెయ్యాలనే తపించాడు. నేటి నుండి పద్మపాదులనే పేరుతో ప్రసిద్ధికెక్కుతావు. ఇటు రా నాయన, నీకు సకల విద్యలు ప్రార్థిస్తాను.
ధన్యున్న స్వామి, ధన్యున్ని.
ఈ విధంగా గురువు యొక్క కృపా కటాక్షాలు పొంది ఆది శంకరాచార్య శిష్యులందరిలో ప్రథముడైనాడు పద్మపాదుడు.
ఇవన్నీ పురాణ కాలంలో జరిగినవి. ఈ కాలంలో అటువంటి గురు శిష్యులున్నారా సత్యం?
ఎందుకు లేరు? రామకృష్ణ పరమహంస గారి గురువు, అతన్ని దగ్గిన శిష్యుడు స్వామి వివేకానంద.
అయితే వారి గురించి కూడా చెప్పు.
సరే చెప్తాను విను. ఒకసారి దక్షిణేశ్వరంలో వివేకానందుడు రామకృష్ణ పరమహంసను దర్శించుకున్నాడు.
ఎన్నాళ్ళ నుండి నీకోసం ఎదురు చూస్తున్నాను, ఇంత ఆలస్యంగా నా రావటం.
మీరు దేవుణ్ణి చూసారా, మాట్లాడారా?
నీతో ఎలా మాట్లాడుతున్నానో అంతకన్నా దగ్గరగా దేవుడితో మాట్లాడాను.
ఆ భక్తులు ఆ కాళీమాతను ఎంత భక్తితో ప్రార్థిస్తున్నారో వారికి కనబడిన దేవుడు, ఎన్నో సంవత్సరాలు యోగ సాధనలు చేస్తున్న వారికి కనబడిన దేవుడు మీకెలా కనిపించారు?
ఒక్కసారి ఆ భక్తులు కాళీమాతను ఏమని ప్రార్థిస్తున్నారో తెలుసుకునిరా.
అయ్యా, మీరు కాళీమాతను ఏమని ప్రార్థించారు?
నేను ఒక వ్యాపారస్తుడిని. వ్యాపారంలో చాలా లాభాలు రావాలని, గొప్ప ధనవంతుడిని కావాలని ప్రార్థిస్తున్నాను.
అమ్మా, మీరు ఆ తల్లిని ఏమని ప్రార్థించారు?
నాకు పిల్లలు లేరు, ఒక మగబిడ్డను ప్రసాదించమని ప్రార్థించాను.
మీరేమని ప్రార్థించారు?
నాకు విదేశాల్లో మంచి ఉద్యోగం రావాలి, అందమైన అమ్మాయితో వివాహం జరగాలని ప్రార్థించాను.
చూసావా నాయన, వారంతా వారి వారి స్వార్థం కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు. అంతేకాని ఒక్కరైనా ఆర్తితో ఆ తల్లిని నాకు నీ దర్శనం కావాలని నిస్వార్థంగా ప్రార్థించారా? భగవంతుని దర్శనం కోసం తపించారా?
నేను ఎన్నో సంవత్సరాల నుండి భగవంతుణ్ణి చూడాలని తపిస్తున్నాను. ఎంతో మంది యోగులను, సిద్ధులను, మహాత్ములను దర్శించాను. వారెవ్వరి వల్ల నాకు భగవంతుణ్ణి దర్శించుకునే భాగ్యం కనబడలేదు.
నీకు కూడా దేవుణ్ణి చూపిస్తాను. నీలో ఆ తపన ఉంటే ఈ నీటిలో నీ తలను ఉంచుతాను.
అమ్మయ్యా, ప్రాణం నిలబడింది.
నీటిలో నీ తలను ముంచినప్పుడు ఏ విధంగా నీవు నీ ప్రాణం కోసం తప్పించావో అదే విధంగా భగవంతుడు తప్ప వేరే ఆలోచన లేకుండా ఆయన కోసం తప్పిస్తే నీకు తప్పకుండా దర్శనమిస్తారు. ఆలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనాయా. జగన్మాతే జగజనని, జయ జగదంబే దేవి భవాని, దేవి సరస్వతి దుర్గా లక్ష్మి, మహిషాసుర సంహారిణి మాత, మహిషాసుర సంహారిణి మాత.
కళ్ళు తెరువు నాయన.
నాయనా, అమ్మవారిని చూసావా? దర్శనం చేసుకున్నావా?
ఇక మీద మీరే నా గురువు, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి స్వామి.
అలాగే నాయనా.
'1893లో చికాగో నగరంలో జరుగుతున్న విశ్వమత మహాసభలలో మన హిందూ మత ఔన్నత్యాన్ని, మన భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద.
గురువుని ఆశ్రయించటం వలనే కదా ఇంత మహోన్నత కార్యాన్ని చేయగలిగారు.
ఈనాటి కాలంలో గురువులకే గురువు జగద్గురు అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను గురువుగా స్వీకరించిన వారు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఒక పక్షి ఆకాశంపైకి ఎగరడానికి 2 రెక్కలు ఎంత అవసరమో, ప్రతి మనిషికి నామస్మరణ, సేవ అనే 2 రెక్కలతో చేరుకుంటారని స్వామి చెప్పారు. మనం స్వామిని గురువుగా స్వీకరించి స్వామి చెప్పిన నామస్మరణ, సేవా మార్గంలో పయనించి మన జీవితాలను పరిపూర్ణం చేసుకుందాం.
సత్యం, నీకు చాలా విషయాలు తెలుసురా. నాకు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఉంది. నేను కూడా నీతో పాటు బాల వికాస్ క్లాస్ కి రావచ్చా?
అలాగే, రేపే ఆదివారం, రేపు మనమందరం కలిసి బాల వికాస్ క్లాస్ కి వెళ్దాం.
ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా గురువు అంటే ఎవరు, గురువు అనేవాడు ఎలా ఉండాలి అన్న విషయాలను బోధిస్తూ మన స్వామి అందించిన ఒక చిన్న కథ మీకోసం.
చెప్పిన కథనే. ఒక గురువునకు 10 మంది పరమానంద శిష్యులు ఉండినట్టని, వారందరూ వెళ్తూ దారి లోపల ఒక నదిని దాటి అటువైపునకు వెళ్లటం, ఆ తదుపరి ఎవరు తన యొక్క స్వస్వరూపాన్ని తాను మరచి బయట విషయములే, బయట ఆకారములే తాను లక్ష్యం చేసుకుంటూ తన యొక్క లెక్కకంతా కూడాను వారిని మాత్రమే లక్ష్యంలో పెట్టుకోవటం చేత ఎవరో ఒకరు పోయినారు, ఎవరో ఒకరు పోయినారు, ఎవరు అనేటువంటిది మాత్రం తెలియదు. చూడండి, అందులో చక్కగా అంతరాత్మ లోపల చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంది. 10 మంది వచ్చాం, ఒకడు లేడు. ఎవడు రావాడు? ఎల్లయ్య, పుల్లయ్య, రంగయ్య, భీమయ్య, ఎవరంటే ఆ పేర్లు లేదు, ఎవడో ఒకడు లేడు. 10 మంది మాత్రమే ఎంచుకుంటున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆ ఎంచిన వాడిని మాత్రం లోపలికి ఈ చెయ్యి తిప్పుకోవటం లేదు. ఈ చెయ్యి ఎప్పుడూ బయటనే పోతుంటుండాలి. ఈ బయట దృష్టి లోపల ఎంచుకోవటం వల్ల అంతర్దృష్టిని తన వైపు తనకు తెప్పించుకోవటం లేకపోవటం చేత ఆ 10వ వాడిని మర్చిపోతున్నాడు. ఈ రీతిగా ఒకరికొకరు ఈ యొక్క అసత్యమైనటువంటి విషయాన్ని అందరూ కూడా విశ్వసించి అందరూ ఒక పెద్ద గోళ చేసుకున్నారు. ఏమిట్రా పాపం, మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళుగా ఉంటున్నారు, ఎందుకోసం ఎంత ప్రమాదం జరిగించేనో ఇంత గోళ జరుగుతుంటుంది అని అక్కడికి వచ్చి, ఎందుకయ్యా మీరు ఇంత బాధపడుతున్నారు అని చాలా ప్రేమగా దయతో హెచ్చరించినారు. అయ్యా, మేము మా గురువు గారి దగ్గర నుంచి ఏదో కార్యనిమిత్తమై మేము 10 మంది బయలుదేరితిమి, ఈ నది లోపల మేము దాటి వచ్చేటప్పటికి ఒకడ ఒక చోట, ఒకడు ఒక చోట, ఒకడు ఒక చోట తేలినాము. కట్టగడప్పటికి అందరూ వచ్చి ఒక దగ్గర కూడినాము, ఒకడు మాత్రం ఇందులో లేడు, 10 మంది మేము వచ్చాము, 9 మందే ఉంటున్నాము అన్నాడు. ఆయన పాపం అన్ని వైపులా చక్కగా విచారణ చేశాడు, నేత్రదృష్టిని విస్తరించినాడు, మనసు లోపల యోచించినాడు, హృదయంతో ఎంచినాడు, చక్కగా 10 మంది ఉంటున్నారు. ఆయన, ఉన్నారు కదా 10 మంది అన్నారు. లేదండి, లేదు, ఎవరో ఒకరు పోయినారు అన్నారు. చాచా, ఏమిటి మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కూడా ఉంటున్నారు నాయన అన్నాడు. లేదండి, మీరు ఎంచుతున్నారు, అది తప్పు లెక్కేమో, మేమెంచుతాం చూడండి అని 1, 2, 3 ఈ 10 మంది తిరిగి ఎంచడానికని పూనుకున్నారు. 10 మంది ఎంచి కట్టగడపటికి తమను తాము మర్చిపోయేటప్పటికీ వీళ్ళు కోపం చెందింది, వీళ్ళెవరో బుద్ధి తక్కువ వాళ్ళు అనుకున్నాడు. ఒక మంచి దండం తీసుకున్నాడు కర్ర, ఒకడు ఒకడు పిర్రల పైన కొట్టడం, ఒక్కటి పో, నువ్వే ఎంచుకో, ఒకటి రెండు ఈ దెబ్బలు వేసేటప్పటికీ 10 జ్ఞాపకం వచ్చేసేసినాయి. అప్పుడు వాళ్ళు అవును నిజంగా ఉంటున్నామన్నారు. అనగా ఈ 10 మంది ఎవరు అంటే కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు 5 ఈ 10 ఇంద్రియములు చేరి ఆత్మ అనేటువంటి గురువు దగ్గర శిష్యుడు చేస్తూ ఉంటున్నారు. ఈ 10 మంది శిష్యుడు చేస్తూ చేస్తూ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి ఇందులో పడినారు. పడినారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో లేచినారు. తిరిగి అందరూ చేరి గురువు అనేటువంటి ఆత్మ సమ్మేళనంలో ఏకంగానే కూడినారు. ఆ ఏకంగా కూడినప్పుడు తమను తాము మర్చిపోవటం చేత ఆ యొక్క లెక్కకు అందరూ 9 మందిగానే భావిస్తూ వస్తున్నారు. ఈ తమను తాము మరిచినటువంటి స్థితి లోపల ఒక గురువు అనేటువంటి వాడు వచ్చి వానికి హృదయం వైపును సూటిగా చూపి తన యొక్క బుర్రపైన 2 కొట్టినప్పుడు ఆ యథార్థమైనటువంటి స్థితిని కూడా కనుక్కుంటున్నారు. కనుకనే ఈ దారిలో పోయేటువంటి వాడు చెప్పినటువంటి వాడే గురువు. అనగా గురువు అనేటువంటి వాడు ఎలాంటి వాడుగా ఉంటుండాలంటే లోదృష్టిని చూపేటువంటి వాడుగా ఉంటుండాలి గురువు. తాను కూడాను అట్లే వచ్చేసేసేసి అయ్యో నాతో పాటు 11 కదా అని వాళ్ల 10 మంది నుంచి తాను మర్చిపోతూ గుర్తుంటుంటే ఇంకా ఈ గురువులు ఈ శిష్యులకు పూర్తి ఏమాత్రం కూడాను తేడా లేకుండా పోతుంది.
మనందరం ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో తెలీదు, కాని ఈ జన్మలో దయాకరుణలకు ఆకారమైన సాకారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అంటే సాక్షాత్తు ఈ సృష్టికి గురువైన బ్రహ్మయే మనకు గురువుగా లభించాడు. అయితే ఒక్క విషయం, సాక్షాత్తు భగవంతుడే మన గురువుగా ఉండి మనందరికీ అనేక విషయాలను బోధించారు. కాని మనలో ఎంతమంది ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంతవరకు ఆచరణలో పెట్టాం అన్నదానిపై ఫలితాలు నిర్ణయించబడతాయి. ఎంత నేర్చుకున్నాం అన్నది పక్కన పెడితే అందులో ఎంతవరకు ఆచరణలో పెడుతున్నామన్నది చాలా ముఖ్యం. కనుక మనందరం పద్మపాదుని వలె భక్తితో మసలుకొని ఆచరణలో ఒక్క అడుగు ముందుకు వేసినా చాలు, అప్పుడు మన గురువైన సాయీశ్వరుని ప్రేమకు పాత్రులమవుతాం. ఆ తరువాత బ్రహ్మజ్ఞానం మోక్ష మార్గాలకు సహితం మనందరికీ ఒక్క క్షణంలో ప్రసాదించగలరు మన జగద్గురువైన సాయినారాయణుడు. ఈనాటి మన కార్యక్రమాన్ని ముగించే ముందుగా ఒక్కసారి కీర్తిశేషులైన డాక్టర్ అబ్దుల్ కలాం గారిని స్మరించుకుందాం. భారతదేశానికి మాజీ రాష్ట్రపతి అయిన శ్రీ అబ్దుల్ కలాం గొప్ప వైజ్ఞానికుడు, దార్శనికుడు. భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష పరిశోధన కార్యక్రమముల వెనుక కీలకమైన శక్తిగా నిలబడి శ్రీ అబ్దుల్ కలాం ఎంతో విద్యావేత్త కూడా. అన్నింటినీ మించి మహోన్నతమైన మానవతావాది శ్రీ అబ్దుల్ కలాంకు శ్రీ సత్యసాయి భగవానుని మీద ఉన్న అనన్యమైన భక్తి శ్రద్ధలు మనందరికీ తెలుసు. స్వామే తనకు స్ఫూర్తిదాయకులని శ్రీ కలాం ఎన్నోసార్లు తమ ఉపన్యాసాలలో, వ్యాసాలలో పేర్కొన్నారు. వీరు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి 2002 మరియు 2006లో 2 సార్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు భారతదేశ అత్యున్నత గౌరవం అయిన భారతరత్న పురస్కారాలను అందుకున్న శ్రీ అబ్దుల్ కలాం భగవాన్ బాబావారి పరిపూర్ణమైన ప్రేమ ఆశీర్వాదాలను సాధించుకున్న మహామనీషి. పోయిన వారం అనగా జూలై 27వ తేదీన పరమపదించిన శ్రీ అబ్దుల్ కలాం గారి పార్థివ దేహానికి రాజకీయ లాంఛనాలతో అంత్యక్రియలు వారి స్వస్థలమైన రామేశ్వరం నందు ఈరోజు 11 గంటలకు సంపన్నమయ్యాయి. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆత్మ భగవానుని పాదపద్మాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. సమస్త లోకా సుఖినో భవంతు అని స్వామి పాదాల చింత ప్రార్థిస్తూ సాయి ప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.